అయితే వాడు చెప్తున్నాడు, వాడికి కెమిస్ట్రీ చెప్పడానికి ఫిజిక్స్ చెప్పడం ఆ సబ్జెక్టుకి సంబంధించిన అనుభవం వాడికి ఉండాలి, ఆ గ్రిప్ వాడికి ఉండాలి. అది అదే ఇప్పుడు మన అందరం ఏ గ్రిప్లో ఉన్నాం, అహంకారం యొక్క పట్టులో ఉన్నాం. నీకు అర్థం అంటే మన అందరం ఏ పట్టులో ఉన్నాం, దేవుని పట్టులో లేము. ఎవరి పట్టులో ఉన్నాం, అహంకారం యొక్క పట్టులో ఉన్నాం. ఎన్ని మాటలు చెప్పుకున్నా మన అహంకారాన్ని ఎవరన్నా చిన్న కొద్దిగా గాయపరిస్తే మన జీవితంలో మనం మర్చిపోతాం. మన దేహానికి ఏదైనా దెబ్బ తగిలితే మనం మర్చిపోతాం, కానీ మన అహంకారాన్ని ఎవరైనా హట్ట చేస్తే, మన ఫీలింగ్ హట్ట చేస్తే వాళ్ళ జీవితంతో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళంక వాళ్ళు ఏం తీసుకెళ్ళి మనం చూస్తాం. రమణమహర్షి గారు ఒక మాట చెప్పారు, మంచివాళ్ళు గురువులే, చెడ్డవాళ్ళు గురువులే అని. మంచివాళ్ళు సరేసరి గురువులు, వాళ్ళు మనకు మంచి మాటలు చెబుతారు, చెడ్డవాళ్ళు కూడా గురువులేట. ఈ చేత నేను చేసి ఈ పనులు మీరు చూస్తున్నారు కదా, మా దగ్గరికి రాకుండా వాళ్ళు చెప్పకుండా చెబుతున్నారట అని చెప్పి చెడ్డవాళ్ళు కూడా మనకు గురువులేనట్టండి. చెడ్డవాళ్ళు ఎందుకు గురువులట్టిన మనకి, నేను చేసి పనులు మీరు చూస్తున్నారు అని చెప్పి మా దగ్గరికి మీరు రావద్దు అని చెప్పకుండా వాళ్ళు చెబుతున్నారు కాబట్టి చెడ్డవాళ్ళు కూడా మనకి గురువులే, మంచివాళ్ళు ఎలాగైనా గురువులే. అంటే వీళ్ళు గురువులే, వాళ్ళు గురువులే. ఏమండి ఇక్కడ ప్రశ్న ఏది, సబ్జెక్ట్ ఇప్పుడు మర్చిపోకూడదు. ప్రశ్న ఏమిటంటే నేను ఆత్మను అంటున్నారు కదా, మన కోరిక ఎందుకు ఎరగగలుగుతాను దానికి. అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు ఆత్మలే, కానీ నువ్వు ఏమనుకున్నా ఆత్మ అనుకోవట్లేదు, మనస్సు అనుకుంటున్నావు, అంచేత మనస్సులో నీ కోరిక ఎరగగలుగుతాంది అన్నాడు. ఎంత బాగుందో చూడ ఆన్సర్ కూడా, నువ్వు ఆత్మలే, నువ్వు ఆత్మలే, నువ్వు సత్యానివే, కానీ నువ్వు ఏమనుకుంటున్నావు ఆత్మతో నీకు అయ్యింటికి తాదాత్మ్యం లేదు. దేనితో తాదాత్యం పొందు, నువ్వు ఆత్మ అయినప్పుడు దేనితో తాదాత్యం పొందుతున్నావు, మనస్సుతో తాదాత్యం పొందుతున్నావు. అంటే మనస్సుతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు కాబట్టి మనస్సులో ఉన్న కోరికలతో నువ్వు ఆ మనస్సులో ఉన్న కోరికలతో అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాంతో తాదాత్యం పొందుతున్నావు కాబట్టి దాని చిరాకు నువ్వు కూడా అనుభవిస్తున్నావు. ఇది ఇక్కడ గ్రహించవలసింది ఏది, వాడు ఆత్మ మోడితో చెబుతున్నాడు, కానీ వాడికి వాడు దేవుడు ఐడెంటిఫై ఉన్నాడు మైండ్తో అయ్యింది, అంతే నీకు డివైడ్ వస్తాం. శంకరాచార్యులు వారు ఒకటి ఆత్మ నిజ్యాన్ని చెప్పలేదు. ఆత్మకు నువ్వు భిన్నంగా చూసేదంతా కూడా నిజ్య, అంటే రూప దృష్టి నామరూప దృష్టి నిజ్య, కానీ ఆత్మకు ప్రపంచం నిజ్య అంటే ఆత్మకు భిన్నంగా నువ్వు లోకాన్ని చూస్తే అది నిజ్యం. అది అక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాల్సింది. అంటే నీకు ఆత్మానుభవం లేదు, ఆత్మలో కోరికలేమి లేవు, ఆత్మకి చావు లేదు, ఆత్మకి ఆ పుట్టుక లేదు, అది ఏకంగానే ఉంది, శాంతంగానే ఉంది. అది అది ఆత్మ శాంతంగా ఉండదు శాంతి కోసం, కానీ అది మనస్సు శాంతి కోసం లేకపోతే సుఖాల కోసం భోగాల కోసం ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది. అది ఆత్మలో మీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి. అది అలౌకికమైన సుఖం, అలౌకికమైనటువంటి శాంతి ఎక్కడ ఉంది, ఆత్మలో ఉంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. ఇది మీకు అది ఎవరై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అది కానీ దానితో నీకు ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే నీకు నేనేగా వ్యక్తం అవుతుందో, మనస్సు ఏ విధంగా అయితే ఇప్పుడు నీకు నేనేగా వ్యక్తం అవుతుందో, అలాగే ఆత్మగా ఆత్మ ఆ సత్య వస్తువు నీకు నేనేగా వ్యక్తమైనప్పుడు ఈ కోరికలు కూడా నీకు లేవు, అప్పుడు ఒకటి నిన్ను వెంట అవుతాయి. ఏ వస్తువు అయితే కోరిక లేదో దానితో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు కోరిక సమస్య లేదు, దానితో నీకు తాదాత్మ్యం లేదు కాబట్టి నువ్వు కానిదాన్ని అవుననుకుంటున్నావు కాబట్టి అంచేది నీకు డెలివరీ అడగలుగుతాను. ఈ రాగద్వేషాలను ఎదురించుకోవటం ఎలాగండి, రాగం అంటే రాగం ఉన్న చోట కామం ఉంటుంది, రాగం ఉన్న చోట ద్వేషం ఉన్న చోట కోపం ఉంటుంది. కామక్రోధాలకు మరొక పేరులో రాగద్వేషాలు. ఈ రెండు వీటిని ఎలా ఎదురించుకోవాలి, వాటి పట్టులోంచి ఎలా వీరు, ఇదే రమణ మహర్షి గారు చెప్పిన పాయింట్ ఇక్కడ. నీ శరీరానికైతే 60 ఏళ్ళు ఉన్నాయి, ఈ రాగద్వేషాల వయస్సు కొన్ని 7 సంవత్సరాలు దానికి వయస్సు, అది యానిసెంట్, యానిసెంట్ నుంచి నేను పీడించుకుంటూ వస్తున్నాయి అంచేత. ఇప్పుడు ఏమో మేకోటి గుచ్చామనుకోండి గొడకి, అది రోజుగా గుచ్చామనుకోండి తేలిగ్గా లాగితే రాదు, అది ఎంత బలంగా లోపలకుందో ఆ మేకు అంత బలంగా నువ్వు బయటకు లాగితేనే కానీ మేకు రాదు. అదేవిధంగా నాగ రాగద్వేషాలు నీలో ఎంత డీప్గా ఉన్నాయో అంత అంత ఎంత డీప్గా అంత బలంతో బయటకు లాగితే అవి బయటకు వస్తాయి. కానీ ఏదో నేను రామా అన్నాను ఒకసారి నాకు అది బయటకు రాగద్వేషాల గురించి విడుదల పొందలేదనుకుంటే కుదరదు. అవి ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగా నువ్వు సాధన చేసి వాటిని తొలగించుకోవాలి. అంచేత రాగద్వేషాలు యానిసెంటిగా ఉన్నాయి, వేళ నీ శరీరం వచ్చినప్పుడు, అంటే రాగద్వేషాలు ఈ శరీరం వచ్చినప్పుడు రాలేదు, ఇంతకు ముందు నుంచి నువ్వు అతను ఎంజాయ్ చేసావు పూర్వజన్మలో. ఆ మానసిక కర్మ నీకు కూడా దేహం మారిన మానసిక కర్మ నీకు కూడా వస్తుంది. అంటే వాటిని తొలగించుకోవడానికి సాధనం వస్తువు వస్తువు తెలియకుండా తలంపులే నీకు అడుగు వస్తున్నాయి. అంటే ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పటికీ మేఘాలు, మేఘాలు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడు, మేఘాలు లేనప్పుడు సూర్యుడు ఉన్నాడు. అయితే మేఘాలు ఉన్నప్పుడు సూర్యుడు మనకు కనపడటం లేదంటే అంటే సూర్యుడి కంటే మేఘం గొప్పది కాదు. కానీ ఆ సూర్యుని కనపడకుండా చేయడానికి మటుకు మనకు మేఘం ఉపయోగపడుతుంది. నీలోని నిజమైన వస్తువు కంటే రాగద్వేషాలు గొప్పవి కాదు. కానీ నీలోని నిజమైన వస్తువు నీ అనుభవంలోకి రాకుండా మటుకు అడ్డుపడుతున్నాయి. వీటిని తొలగించుకోవటమే సాధన. నువ్వు జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా ఈ తొలగించుకోవడానికే సాధన. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే విచారణ మార్గం పూజ, జపము, ధ్యానము. విచారణ వేరు, ధ్యానం వేరు. పూజ చేతులతో చేస్తాం, జపం నోరుతో చేస్తాం, ధ్యానం మనస్తో చేస్తాం, విచారణ మనస్తో చేస్తాం. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం మనం చేస్తాం. అంటే ఏ మార్గం ద్వారా ప్రయాణం మీరు చేసినా, ఏ మార్గం ద్వారా మీరు ప్రయాణం చేసినా చిత్తశుద్ధి కలగాలి. అంటే మనస్సుకి ప్యూరిఫికేషన్ కావాలి. అంటే మీరు ఏ మార్గం, మీకు ఇష్టమైన మార్గంలోనే మీరు ప్రయాణం చేయండి, మీరు నచ్చిన గురునే మీరు తీసుకోండి. కానీ దీనికి ఏం కావాలి, ప్యూరిఫికేషను కావాలి. నిజం అనేది ఒంటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. రంగుల్లో తేడా ఉండొచ్చు, కులాల్లో తేడా ఉండొచ్చు, దేశాల్లో తేడా ఉండొచ్చు, పరిసరాల్లో తేడా ఉండొచ్చు, అని కానీ ఉంటే మనకి ఈ చుట్టాలు ఒకళ్ళు, ఈ స్నేహితులు ఒకళ్ళు, ఈ పరిసరాలు ఒకటి కర్మను బట్టి శబ్దం అవుతారు. నీకు అర్థమంటే ఈ కర్మను బట్టి ఈ చుట్టాలు శబ్దం అవుతారు. మామూలుగా తల్లిదండ్రులు శబ్దం అవుతారు, అత్తగారు మామగారు శబ్దం అవుతారు, ఇంక వీళ్ళందరూ కర్మను పెట్టే శబ్దం అవుతారు. కర్మ తెగిపోవడంతో ఈ సంబంధాలు కూడా మనకి తెగిపోతాయి. నీకు ఎప్పుడైనా సుఖం వచ్చి యోగం ఉందనుకో, నీ ప్రారంభ ఫలం ఉంటే వచ్చేస్తుంది. నీకు ఏదైనా కష్టం వచ్చి, నీకు ఏదైనా కష్టం వచ్చి యోగం ఉంటే నీ తెలివితేటలు ఆ కష్టాన్ని ఆపుచేయి. మీరు అర్థమవుతుంది, అవి ప్రారంభ ఫలాలయ్యి, అవి ఆ ప్రారంభ ఫలాలయ్యి. అంచేత ప్రారంభం ప్రకారం మరి అవి ప్రారంభ ఫలాలైతే నా దేహం కూడా ప్రారంభం ప్రకారం నడుస్తుంటే ఇంక నా జపం ఎంతకు, నా సాధన ఎంతకన్నారండి ఒక ప్రేరణ గారు భగవాన్. ప్రేరణ అడిగే ప్రశ్నలు మనం అడగలేమండి. వాళ్ళు బ్రేవీ పీపుల్, మనకంటే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. మీకు వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ అలవాటు ఉంటుంది నా ప్రేరణ గారు. అది ఏం అడిగారంటే మరి దేహం ఎందుకు భూమి మీదకి, దేహం ఏ పని నిమిత్తం వచ్చిందో, ఏది అనుభవించడానికి వచ్చిందో, అనుభవించిన తర్వాత మరణిస్తుంది అంటున్నారు కదా. వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్ అంటున్నారు కదా. వాట్ ఈజ్ నాట్ బౌండ్ టు హ్యాపన్ విల్ నాట్ హ్యాపన్ అని చెబుతున్నారు. అది చెప్పటమే కాకుండా దిస్ ఈజ్ సట్ టైమ్ అని చెబుతున్నారు. ఇంకా మా సాధన ఎందుకు, మా జపాలు ఎందుకు, తీర్థయాత్రలు ఎందుకు, నదుల్లో మురగటం ఎందుకు, గుళ్ళు చుట్టూరు తిరగటం ఎందుకు, ఈ కార్తీక మాసాల్లో తెల్లవారుజామున లేచి స్నానాలు చేయటం ఎందుకు, ఈ గౌరవం అంటే ఎందుకు అన్నాడు ఒక ప్రేరణ గారు. అంటే ఏం చెప్పారంటే నీకు నీ ప్రారంభాన్ని బట్టే నీకు సంతోషం వస్తూ ఉంటుంది, నీ ప్రారంభాన్ని బట్టే నీకు దుఃఖం వస్తూ ఉంటుంది. కానీ సాధన ఏం చేస్తున్నాను దాంతో తాదాప్యం పొందని కూడా. అలాగే నీకు ఏదో గర్వం వచ్చింది అనుకోండి, మీరు సాధన చేస్తే మీకు వచ్చిన గర్వంతో తాదాప్యం పొందనవ్వదు. నీకు ఎప్పుడు మీ దేహ ప్రారంభాన్ని బట్టి కోపం వచ్చి యోగం అని కోపం వస్తుంది మామూలుగా. కానీ లోపలంటువంటి ప్రారంభం మీ కోపంతో తాదాప్యం మీకు తగ్గిపోతూ ఉంటుంది మీ సాధన బలం వల్ల. అంటే జరగవలసినదో జరుగుతుంది, రైట్ అది. కానీ నీ సాధన యొక్క ప్రయోజనం, నీ భక్తి యొక్క ప్రయోజనం, నీ అన్వేషణకి ప్రయోజనం ఏంటో దానితో నీకు తాదాత్మ్యం తగ్గిపోతూ ఉంటుంది. అది వయ్యా సాధన యొక్క ప్రయోజనం. ఒక బ్రహ్మము తప్పించి మిగతాయని కర్మ సంబంధాలు. అంటే ఈ కర్మ సంబంధాలు ఎన్నో ప్రపంచంలో ఎన్నో గ్రామాలు ఉండగా, ఎన్నో దేశాలు ఉండగా మనం మొరమల్లోనే పుట్టడం ఏంటి, ఇంకా ఊళ్ళేమో లేవా, నీకు అర్థమవుతుందా? ఇది ఏంటి కర్మ సంబంధాలు. కర్మను బట్టి జన్మ వస్తుంది, మళ్ళీ జన్మను బట్టి కర్మ వస్తూ ఉంటుంది. ఈ కర్మ ఎవరికి, జన్మ ఎవరికి, మళ్ళీ ఇది అహంకారానికే. మళ్ళీ ఈ కర్మ ఎవరికి, అహంకారానికి, జన్మ ఎవరికి, అహంకారానికి. అహంకారం మూలం కనుక తెలిస్తే, అహంకారాన్ని విచారణ చేసి దాని మూలాన్ని కనుక నువ్వు పట్టుకుంటే ఈ కర్మ లేదు జన్మ లేదు అన్నారు రమణ స్వామి మోడ్రన్ మహర్షి. మోడ్రన్ ఆ సబ్జెక్ట్ ప్రజెంటేషన్లో అద్భుతమైన టెక్ వండర్ఫుల్ టెక్నిక్, బ్యూటిఫుల్ టెక్నిక్, వెరీ వెరీ నైస్ టెక్నిక్. అసలు క్యాష్ పెరగనే కానీ అడుగు ధ్యానం అంటే నీకు ఇష్టం ఉండదు. అదే భగవాన్ చెప్తూ ఉండరు, శరీరం మరణించిన తర్వాత ఏమవుతావు గొడవ నీకెందుకుగా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది కదా. శరీరం ఉండగా నువ్వు ఎవడో నీకు తెలియటం లేదు, మరణించిన తర్వాత ఎవడో గొడవ నీకెందుకు, ఇప్పుడు మీరు ఎవడో నీకు తెలుసా, నీకు తెలియదు. మరి ఇప్పుడు ఎవడో నీకు తెలియనప్పుడు మరణించిన తర్వాత ఏమవుతావు అనే ప్రశ్న నీకు ఎందుకు అసలు. దీపం ఉండగానే చదువుకోని అబ్బాయి దీపం ఆడిపోయిన తర్వాత చదువుకుంటాడా? అంటే దీపం ఉండగానే వాడు చదువుకోవటం లేదు. దీపం ఆడిపోయిన తర్వాత వాడు ఏం చదువుకుంటాడు? నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. ప్రతి మనం అందరం ఉన్నామన్న సంగతి మనకి తెలుస్తుంది కదా, మనం ఎవరో మనకు తెలియటం లేదు. మనం ఎవరో మనకు తెలిస్తే మనమే ఋషులు, మనమే జ్ఞానులు. తెలిస్తే వాడు దేవుడు అవుతాడు, తెలియకపోతే జీవుడు. అంటే తెలిస్తే వాడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. తెలియకపోతే నువ్వెవరో నువ్వు తెలిస్తే నువ్వు దేవుడు, నువ్వెవరో నువ్వు తెలియకపోతే జీవుడు. ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు కూడా చెప్పాడు. స్వరూపం పొందటమే కాదు, ఈ సేజ్ ఇది మైసెల్ఫ్ అని చెప్పాడు. న్యాయకి నాకు భేదం లేదు, వాడికి పెట్టే నమస్కారం నాకు కూడా అందుతుంది, వాడికి నాకు భేదం లేదని చెప్పాడు. ఇంకా జ్ఞానికి భేదబుద్ధి, కర్తృత్వ బుద్ధి ఉన్న వాడికి భేదబుద్ధి ఉంటుంది, కానీ కర్తృత్వ బుద్ధి లేని వాడికి భేదబుద్ధి లేదు. అంటే ఎవరికైతే కర్తృత్వ బుద్ధి ఉందో వాడికి భేదబుద్ధి వస్తుంది. భేదబుద్ధి నశించాలంటే కర్త ఎవడో తెలుసుకోవాలి. ఈ కర్త నశిస్తేనే కానీ భేదబుద్ధి నశించదు. భేదబుద్ధి ఉన్నంతకాలం నీకేమొస్తుందంటే వికారం వస్తుంది, మాయ వస్తుంది, ఆకర్షణలు వస్తాయి. అనేక ఆకర్షణలకు నువ్వు లోబడతావు. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. భేదబుద్ధి ఉన్నవాడు ఏదో ఆకర్షణకు లోబడతాడు, ఏదో ఒక అలవాటుకు లోబడతాడు. అన్ని ఇంద్రియాలకు లోబడక్కర్లేదు, మనం ఒక ఇంద్రియాలకు లోబడినా పతనం అయిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయానికి లోబడినా మనం పతనం అయిపోతాం. కృష్ణుడు కూడా ఏమైనా చెప్పాడంటే నీ మనస్సును నువ్వు బాగు చేసుకో. నువ్వు నీ మనస్సును బాగు చేసుకుంటే నీ మనస్సే నీకు మిత్రుడిగా పనిచేస్తుంది. నీ మనస్సును పాడు చేసుకోకు. నీ మనస్సును పాడు చేసుకుంటే నీ మనస్సే నీకు శత్రువుగా పనిచేస్తుంది. అది ఇది భగవంతుడు చెబుతున్నాడు. అంటే ఇవన్నీ మన మనస్సు బాగు చేసుకోవడానికే. పూజ, జపము, ధ్యానము, విచారణ. ధ్యానానికి విచారణకి చాలా తేడా ఉంది. ఇది చాలా చోట్ల అడుగుతున్నారు. దాని ధ్యాన మార్గమే కదా రమణ మహర్షి చెప్పిందని. రమణ మహర్షి గారు ధ్యాన మార్గాన్ని కాదనలేదు. ధ్యానం చేసేవాళ్ళని చేయమన్నారు, జపం చేసేవాళ్ళని చేయమన్నారు, పూజ చేయమన్నారని చెప్పి ఆయన చెప్పవలసింది ఏదో చెప్పారు. కానీ ఆయన కాలంలో ఉన్న విషయాన్ని ఆయన ఏమీ ఖండించలేదు. ఆయన మనకు నేర్పడానికి వచ్చాడు, కానీ ఖండించడానికి రాలేదు. అది అంచేత ధ్యాన మార్గం ధ్యానము మనస్సే చేస్తుంది, విచారణ మనస్సే చేస్తుంది. అంటే ఏకవత్వం చింతించడం తదేకంగా నేను మీకు రాముడు అంటే ఇష్టం అనుకోండి, లేదా కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, శివుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, రామకృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ ఏకవస్తువుని చింతించగా ఏకవస్తువు మీరు మీ మనస్సును నిలబెట్టి చింతించగ మీ హృదయంలోంచి ఒక స్ఫురణ మీకు కలుగుతుంది. ఏకవస్తువుని చింతించడం వల్ల కూడా మనస్సు నశిస్తాం. ఏం మీకు అర్థమవుతుంది? అంటే ఏకవస్తు నిరంతరం చింతించడం అనే ధ్యానం అంటారు. మనస్తుడు చేసే నామాన్ని జపం అంటారు, చేతులతో చేసేదాన్ని పూజ అంటారు. అది విచారణ వేరు. విచారణ అంటే నువ్వు మనస్సు యొక్క మనస్సు ధ్యానం చేస్తుంది. అంటే ఏక వస్తువుని అది అవతార పురుషుడు అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, ఏదో ఒక వస్తువుని తీసుకొని ఆ నచ్చిన వస్తువు తీసుకొని మనకు నచ్చిన వస్తువుని ధ్యానం చేస్తే కష్టం ఉండదు. మీరు అర్థమవుతుంది? నచ్చిన వస్తువుని మనం తీసుకుని ఏదో ఒక అవతారాన్ని తీసుకుని ఒక గురువుని తీసుకుని మనం ధ్యానం చేస్తే మనకి కష్టం అనిపించదు. అయితే మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఆ మార్గం పట్ల మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం లేకపోతే కష్టం, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. విచారణ మార్గం అంటే వేరు. మనస్సును ఒక వస్తువుని నిలబెట్టి ఉంచడం ధ్యానం, విచారణ మార్గం వేరు. మనస్సు యొక్క మూలాన్ని వెదకటం విచారణ మార్గం అంటున్నారు. అది నీకు మనస్సు అనేది ఒకటి ఉంది, మనస్సు అనేది ఒకటి ఉంది, అది లేకపోయినా ఉందని అనుకుంటున్నావు. దాంతో తాదాత్మ్యం పొందటం అనేది మనకు ఉందని అనుకుంటున్నాం. ధనత్తో వెళ్ళి మనకి ఏ తరం పోస్తే అది ఒకటే లేదు అనుకుంటాం. మనకి ఏదైనా కోపం వచ్చిందనుకోండి ఒకటి, ఇంకా మనకి ఏది కనపడదు, కోపం ఒకటే లేదంటే అనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా కామం వచ్చిందనుకోండి, ఇంకేం ప్రపంచం కనపడదు, అది ఒకటే లేదని వస్తుంది. ఎవరి మీద ద్వేషం వచ్చిందనుకోండి, అంటే ఏ తరంపు అయితే వచ్చిందో ఆ తరంపుతో మనం ఐడెంటిఫై అయిపోతాం, అది ఒక్కటే మాత్రమే లేదని ఏది లేదని కాదు అనిపిస్తూ ఉంటుంది. ఈ బలహీనత మనలో ఉంది. అంటే మనలో ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. జనరల్గా ఆలోచన లోతుగా ఉన్న వాళ్ళకి ఆర్భాటం తక్కువగా ఉంటుంది, ఆర్భాటం ఎక్కువగా ఉన్న మనుషుల్లో ఆలోచన తక్కువగా ఉంటుంది. అది మనోమూలాన్ని వెతకటం విచారణ మార్గం. దానికి ఏం పెట్టారు? ఇలా మనోమూలాన్ని వెతకటం వల్ల కూడా మనస్సు నశిస్తుంది, ఏక వస్తువుని ధ్యానించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. విచారణ మార్గం ప్రయోజనం కూడా మనోనాశనానికి, ధ్యాన మార్గం యొక్క ప్రయోజనం కూడా మనస్సు మనోనాశనానికి. అంచేది మనకు అనేక తలంపులు వస్తున్నాయి. ఈ తలంపులు ఎవరికైనా మనం ప్రశ్నించుకోవాలి. నేను నాకే వస్తున్నాయి ఈ తలంపులు. ఎవరికి వస్తున్నాయి? నేనుకి వస్తున్నాయి. అది హూఈజ్ దిస్ ఐ. మనం కనిపించేవాడిని ప్రతివాడిని నువ్వెవడో నువ్వెవడని అడుగుతాం, కానీ నన్ను నేను నేనెవడని అడగను. నీకు అర్థమవుతుంది? ఎవరైనా కనిపిస్తే మీరెవడు మీరెవడని అడుగుతాం, కానీ నేను కూడా నేననే తలంపు నాకు ఉంది. అంటే నువ్వాడియో అని అడిగే బదులు నువ్వేమో అని ప్రశ్నించుకోవడం మంచిది. ఎవరు కనిపించిన వాళ్ళు నువ్వేవాడు నువ్వేవాడు అని అడిగే బదులు ఈ నేనుని మనం ప్రశ్నించుకోవడం మంచిది. ఈ నీరుని ఏదైనా ఒక తరం ఒక కోపం వస్తుంది మనకి, ఓ చిరాకు వస్తుంది. ఈ చిరాకు ఎవరికి వస్తుందంటే నాకు వస్తుంది, అంటే నేనుకు వస్తుంది. ఈ చిరాకు వచ్చి ఈ నేనెవరు, ఈ ద్వేషం వచ్చే ఈ నేనెవరు, ఈ అప్ అండ్ డౌన్స్కి అప్ అండ్ డౌన్స్ వచ్చే ఈ నేనెవరు అని నువ్వు దాన్ని ప్రశ్నించుకోవడం అది ఉపసంహరించబడుతుంది. ఎక్కడికి అది ఎక్కడైతే రమణ మహర్షి గారు అనేవారు, ఓ సాధువు గారు రమణ మహర్షి నాయుడు గారు మోక్షానికి ఎలా వెళ్ళమంటారు, ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోతే నువ్వు మోక్షం వచ్చేస్తున్నారు, ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోవు, మా వచ్చిన దారిని మీరు అందరూ ఇప్పుడు వచ్చిన దారిని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారండి, ఇంటికి వెళ్ళిపోతారు అంతే కదండి. మీరు అందరూ ఇప్పుడు వచ్చిన దారిని వెళ్ళిపోతారు అనుకోండి, ఇంటికి వెళ్ళిపోతారు. అదేవిధంగా నువ్వు వచ్చిన దారిని వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తున్నారు, అంటే ఈ నేనే తలంపు నీకు నీకు ఈ నేనే తలంపు వచ్చిందాక ఇతర తలంపులు వచ్చినాయి. అంటే మనస్సు అది వచ్చింది, మనస్సు వచ్చాక దేహం వచ్చింది, దేహం వచ్చాక ప్రపంచం వచ్చింది. నీకు అర్థమవుతుంది, దేహం లేని వాడికి ప్రపంచం లేని, దేహం లేని వాడికి ప్రపంచం లేదు. దేహం ఉన్నవాడికి ప్రపంచం కానీ దేహం లేని వాడికి ప్రపంచం ఏంటండి? కానీ మనస్సు లేని వాడికి దేహం లేదు. మనసు మనసు లేని వాడికి దేహం ఏంటి? మనసు లేని వాడికి దేహం లేదు, దేహం లేని వాడికి ప్రపంచం లేదు. మనసు ఎక్కడి నుంచి వస్తుంది? నేననే తలంపుల నుంచి వస్తుంది. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మముల నుంచి వస్తుంది. అక్కడికి వెళ్ళిపోతే నీకు అది నీ సొంత ఇల్లు. అది అది స్వామి స్వామి స్వామీజీ అనేవారు, ఓ మనసాన్ని సొంతింటికి వెళ్ళిపో అని. అంటే నీ సొంతింటికి వెళ్ళేవారు, మన సొంతింటికి మనం వెళ్ళేవారికి జన్మలు తప్పమని మనకి. మన సొంతింటి ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. ఏ మార్గం ద్వారా ప్రయాణం చేసినా మనస్సును హృదయం దగ్గరికి పంపాలి. అంటే దాని పుట్టుచోటుని అది చూస్తేనే కానీ అది నశించదు. మనస్సు ఎక్కడైతే జన్మిస్తుందో దాని జన్మస్థలం అది చూస్తేనే కానీ అది నశించదు. మన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ నేనుని పోగొట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఈ నేనుని పోగొట్టుకోవడం ఎందుకు ఇష్టం ఉండదంటే ఆ నేను నువ్వే అనుకుంటున్నావు కాబట్టి. అంచేత రమణ మహర్షి గారు చెప్పేవారు, అందరూ గజయిత కాళ్ళే, ఎవడో గజం తగలటం లేదని. అందరూ గజయిత కాళ్ళు అనట్టండి, అందరూ మాకు ఈతలు బాగా వస్తున్నారని చీర ఈత మొదలు పెట్టమంటే ఎవడో గజం కదలటం లేదటండి. అంటే నేను సాధన చేస్తాను, నేను సాధన చేస్తున్నారు, కానీ ఈ సాధన చేసే వాళ్ళందరూ నేను మినహాయించేస్తున్నారు. అలా పోగొట్టుకోవాల్సింది నేనుని, కానీ నేను మీ మినహాయించి సాధన చేస్తున్నారు. ఆ నేను ఇన్వాల్వ్ చేయాలి. మీకు అర్థమవుతుంది, మీ సాధనలో ఆ నేను ఇన్వాల్వ్ చేయాలి. ఆ నేను ఇన్వాల్వ్ చేయకుండా ఆ నేను మీరు ఊరికే సెపరేట్ చేసి ఊరికే సాధన చేస్తున్నాం సాధన చేస్తాను కాదు. మీరు చేసే సాధన వల్ల మొట్టికాయలు తగవలసింది ఆ నేనికే, అని ఆ నేనికే. అదంతా ఎక్కడ ఉంది? మాయ అంతా ఎక్కడ ఉంది? ఆ నేనులో ఉంది. మాయ ఎక్కడ ఉందండి? నేనులో ఉంది. రమణ మహర్షి గారు చెప్పారు, నాదిని కనుక విడిచిపెడితే చిత్తశుద్ధి కలుగుతుంది, నేనుని విడిచిపెడితే మోక్షం కలుగుతున్నాయి. నాది నాది అంటే ఈ తుండి నాది నాది అంటున్నాను. నాది ఈ తుండిని నీకు ఇస్తే నాకేం కలుగుతున్నట్టు చిత్తశుద్ధి కలుగుతున్నట్టుంది. నేనుని నేనుని ఇచ్చేస్తే ఏం కలుగుతున్నట్టుండి? వాడికి జ్ఞానం అయిపోతాడు అంటున్నవాడు. మీకు అర్థమవుతుంది? అదేటండి, దేవుడు ఏం చెబుతున్నాడటండి, నువ్వు ఆ నేనుని అంత నీ తెలివితేటల వల్ల, నీ ప్రయత్నం వల్ల, నీ సాధన వల్ల, నీ విచారణ వల్ల నువ్వు బ్రెయినీ నేను అయితే దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. ఏదేని ఈ బాడీ బొండ్ అయింది దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని పై నీ సాధన నువ్వు చేసుకో, అది జ్ఞాన మార్గం. నీ అంతటి నువ్వు కృషి చేశావు, నేను పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేశాడు జ్ఞాన మార్గం. నువ్వు అది పోగొట్టుకోలేవా? అది నాకు ఇచ్చేయి, అది భక్తి మార్గం. ఈ నేను దేవుడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే, దేవుడికి సరెండర్ చేయడానికి ఈ నేను ఈ పర్సనల్ అయిని, ఈ ఇండివిజువల్ అయిని, ఈ బాడీ బౌండ్ అయిని మనం దేవుడికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే అది సరెండర్ మార్గం. నీకు అర్థమవుతుంది? అంటే శరణాగతి పొందిన వాడికి కోరికలు ఉండవు. శరణాగతి పొందిన వాడికి కోరికలు ఉండవు. కోరికలు ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సును బట్టికలు ఎవరైతే దేవుడికి ఇచ్చేసో వాడు కోరికలు ఉండవు. ఎక్కడైతే ఏ వస్తువులు అయితే కోరికలు ఉన్నాయో దాన్ని దేవుడికి సరెండర్ చేసేటటువంటి వాడికి కోరికలు ఉండవు. నువ్వు భక్తి మార్గంలో నువ్వు పోగొట్టుకోవాల్సింది అహంభావం ఉన్నాయి, జ్ఞాన మార్గంలో నువ్వు పోగొట్టుకోవాల్సింది నీ అహంభావం ఉన్నాయి, ధ్యాన మార్గంలో పోగొట్టుకోవాల్సింది నీ అహంభావం ఉన్నాయి, కర్మ మార్గంలో పోగొట్టుకోవాల్సింది అహంభావం ఉన్నాయి. అది మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. అది ఇది అదే మనకు అడ్డుగా వస్తుంది. అదే మనకి ఈ ఇండివిజువల్ అయ్యే మనకి లోపల వస్తూ ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఈ ఆనంద సముద్రం, ఈ శాంతి సముద్రం మనకి ఎంత సన్నిహితంలో ఉన్నప్పటికీ అది మనకు అనుభవంలోకి అది అనుభవంలోకి రాకుండా అడ్డుపడి అడ్డుపడింది మననేనే మననేనే ఈ నిజ రాంగ్ అయ్యే ఈ రాంగ్ అయినా నువ్వు లైట్ అనుకుంటున్నావు, ఈ రాంగ్ అయినా నువ్వు లైట్ అనుకుంటున్నావు. ఈ గత కనీసం నువ్వు శ్రవణం చేసి పుణ్యకి వ్యక్తమయ్యే నేను రాంగ్ అయ్యని తెలుసుకోవడానికి, ఈ రాంగ్ అయ్యని నీకు అర్థమైతే దాన్ని ఇల్యూమినేట్ చేసుకోవడానికి, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. శ్రవణం చేయకపోతే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయవు. తర్వాత నువ్వు సక్సెస్ అవుతావో లేదో వేరే విషయం, నువ్వు కనీసం శ్రవణం చేయటం వల్ల ఏది రాండయ్యి ఏది రైట్ అయ్యే విషయం నువ్వు శ్రవణం చేయటం వల్ల అప్పుడు రాండయ్యి నువ్వు తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. కానీ శ్రవణం చేయకపోతే నీకు ప్రయత్నం చేయాలనే బుద్ధి కూడా నీకు కలగదు. అసలు దేవుని దైవానుగ్రహం మనకు లేకుండా దేవుని తెలుసుకోవాలనే బుద్ధి కూడా మనకు కలగదు. మనం దేవుని స్మరించుకోవాలనే బుద్ధి మనకు కలుగుతున్నది, ఇది మన గొప్ప కాదు, ఆయన అనుగ్రహమే. అది దేవుని తెలుసుకోవాలనే సంకల్పం మనకు కలుగుతున్నది, ఇది మన తెలివితేటలు కాదు, ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన తెలుసుకోవాలనే బుద్ధి కూడా మనకి కలగనే కలగదు. నేనుగా వ్యక్తమైంది నీ దేహం కాదు. ఈ దేహమే కనుక నేనుగా వ్యక్తం అవుతుంటే ఏ శవం కూడా శ్మశానానికి వెళ్ళదు. శ్మశానానికి తీసుకెళ్తాయంటే శవం ఊరుకోదు కూడానే. నేనని దేహం అంటాం లేదు. నేను ఎవరంటున్నాడు? మనస్సు అంటుంది. ఈ దేహం నాది, ఈ కన్ను నాది, ఈ ముక్కు నాది, ఈ మనస్సు నాది అని ఎవరంటున్నారు? ఆ నేను అంటే నీ లోపల మనస్సే చెప్తాను. ఈ కాళ్ళు నాయి, ఈ చేతులు నాయి అని ఎవరు, నా శరీరానికి రోగం వచ్చిందని ఎన్ని ఎవరు చెబుతున్నారు? మనస్సు. ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తమైంది మనస్సే. దేహం నేనుగా వ్యక్తం అవటం లేదు. ఏది వ్యక్తం అవుతుంది? మనస్సు నేనుగా వ్యక్తం అవుతుంది. కానీ ఆ మనస్సు నశిస్తే మనం, ఆ మనస్సు నశించడం వల్ల మీరు మీరెవరో మీకు తెలుస్తుంది. అంటే రాండని ఎప్పుడైతే మీరు పోగొట్టుకున్నారో అవి రైట్ అయి మీకు వ్యక్తం అవుతుంది. ఏ వైకుంఠంలో మీరు నారాయణుడు ఉన్నాడని అనుకుంటున్నారు, ఏ కైలాసంలో మీరు శివుడు ఉన్నాడు అనుకుంటున్నారు, ఈ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏదో, ఈ యూనివర్సల్ ఏ ఎనర్జీ అయితే నడుపుతుందో ఆ ఎనర్జీ మీకు నేనుగా వ్యక్తం అవుతుంది. మీరు వెతికే వస్తువు, మీ అన్వేషణ వస్తువు మీ హృదయంలో ఉంది, అది మీకు ఎలా వ్యక్తం అవుతుంది? మనస్సు నశించిన వెంటనే మీరు నశిస్తారని అనుకోవద్దు. ఓ ప్రేరణ గారు, రమణ మహర్షి గారిని ఓ ప్రశ్న అడిగారు, నీకేం ముద్దు ముచ్చటలేదు, ఇంకా భారతంలో కథలు లేవు, భాగవతంలో కథలు లేవు, రామాయణంలో కథలు లేవు, వచ్చిన వాడలో నువ్వెవడో నువ్వు తెలుసుకో, నువ్వెవడో తెలుసుకో, ఈ పురాణం ఏంటండి? ఎవరిది? ఏం భారతంలో కథలు ఏమి లేవు, రామాయణంలో కథలు చెప్పటం లేదు, వచ్చిన వాడలో నువ్వెవడో నువ్వు తెలుసుకోమంటున్నావు, ఎవరిని తెలుసుకోమంటారని అడిగారు ఓ ప్రేరణ గారు. అయితే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఎవడగా ఉన్నావో వాళ్ళని తెలుసుకోమని అంటున్నావు అన్నారు. నువ్వు ఎవడగా ఉన్నావు? ఆత్మగా ఉన్నావు. కానీ ఆత్మానుభవం, ఆత్మగా ఉన్నావు కానీ దానికి సంబంధించిన అనుభవం నీకు లేదు. అంటే దాన్ని తెలుసుకోమని అడుగుతున్నాను. ఏమండి? దాన్ని తెలుసుకోమని అడుగుతున్నాను. నువ్వు దేహం అనుకున్నప్పుడు అదే, నువ్వు మనస్సు అనుకున్నప్పుడు అదే, కానీ అది అనుభవంలో ఉన్నా, అనుభవంలో ఉన్నా నీకు అనుభవం లేకపోయినా అదే. అంటే నువ్వు ఎవడగా ఉన్నావు వాడిని తెలుసుకోమని అడుగుతున్నాను అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఆ ప్లేయర్ గారు ఏమన్నాయంటే, సుప్రీంకోర్టు ప్లేయర్, వాడు చాలా బ్రెయినీ మ్యాన్, ఎవడు సుప్రీంకోర్టు ప్లేడరు. వాడేమన్నాడంటే, ఇదేంటి, నువ్వు వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి నువ్వెవరు తెలుసుకోమంటారు, చదువు లేని వాళ్ళని కూడా నువ్వెవరు నువ్వు తెలుసుకోమంటారండి? చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఒకటే మంత్రం అన్నారు ఆ సుప్రీంకోర్టు ప్లేడరు కాదు. నీకు అర్థమవుతుంది? చదువుకున్నవాడు వచ్చాడు అనుకోండి, నువ్వెవరు నువ్వు తెలుసుకోమంటారు, చదువు లేని వాళ్ళు వచ్చాడు అనుకోండి, వాడిని నువ్వెవరు నువ్వు తెలుసుకోమంటావు? అంటే చదువుకున్న వాడికి చదువుకి ఒకటే మంత్రమా ఒకటే నేనే. అప్పుడు ఆ ప్లేడర్ గారితో రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, చదువు లేని వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి చదువుకున్న వాళ్ళకి నిజం చెప్పమంటావా? చదువు లేని వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి చదువుకున్న వాళ్ళందరికీ నిజం చెప్పమంటావా? నువ్వు అబద్ధాలు చెప్పమంటే చెప్తాను, మరి ఎంతవరకు నేను చెప్పినా ఏమీ అబద్ధాలు మళ్ళీ నన్ను వాళ్ళు నేనే చెప్పాలా ప్లేడర్ గారు అన్నాడు. అట్నే చదువుకున్న వాళ్ళకి ఏమో నిజం చెప్పమంటావా? చదువు లేని వాళ్ళకి అసత్యం చెప్పమంటావా? ఇదే అయ్యా నువ్వు చెప్పి. ఒక పండితుడు రమణ మహర్షి గారి దగ్గరికొక్కంతో ఎవరు పంచరత్నాలు రాసుకుని వెళ్ళటం తమిళంలో ఏదో కొన్ని 5 పద్యాలు రాసుకుని వెళ్ళారు ఏదో రమణ మహర్షి గారి గురించి. ఆయనే చెప్పారు నాకు, తమిళ పండితుడు స్వయంగా చెప్పిన మాట ఇది. ఆయన 1946-47 ఆ ప్రాంతంలో ఆయన తమిళంలో 5 పద్యాలు రాసుకుని వెళ్ళి, నువ్వు కుమారస్వామి అవతారం, హృదయ నివాసి నువ్వు, నువ్వు కుమారస్వామి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి, మరుగు పడిపోయిన జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించడానికి కుమారస్వామి అని నువ్వే ఇక్కడికి వచ్చావు. కానీ నీ భార్య అని వలీదేవి నువ్వు తీసుకురాలేదు, నీ వాహనమైన నెమల్ని తీసుకురాలేదు, ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడో వచ్చేసావు, ఎవరూ లేకుండా నువ్వు ఒక్కడో వచ్చేసినప్పటికీ నువ్వు కుమారస్వామి అన్న సంగతి నాకు తెలుస్తుంది అని చెప్పి నువ్వు కుమారస్వామి ఈ రూపంలో వచ్చావు, నువ్వు కాళ్ళు చేతులు తొడుక్కొచ్చావు, నువ్వు ఇలాగ నువ్వు నడుస్తున్న దేవుడు, నువ్వు మా కళ్ళకు కనిపిస్తున్న దేవుడు, ఇలాగ 5 పద్యాలు రాసుకుని ఆయన వర్ణించి చెప్పారటం. ఎవరితోటి? రమణ మహర్షి గారితోటి. అంటే ఆయన అన్నారట, నీ 5 మంత్రులు సంతోషించినట్టు ఆయన కూడా సంతోషిస్తారేమో అనుకున్నారట నీ రచయిత. ఏమంటే మనం మంత్రులు సన్మానాలు చేసినప్పుడు కూడా ఈ పద్యాలు రాసిస్తూ ఉంటాం. నీకు అర్థమవుతుంది? వారు మహాత్ములు దాటిపోయాయి, మీరు మహాత్ములు అవతార పురుషులు ఈ భూమి మీద ఉద్ధరించడానికి వచ్చారు, ఇలాగ రాస్తాం. వాడు రాసింది నిజమే, ఆ రచయిత రాసింది నిజమే. కానీ భగవాన్ అన్నారట, ఏమనంటండి, నేను చాలా గొప్పవాణ్ణి రాసావయ్యా నువ్వు, నేను అవతార పురుషుని రాసావు నువ్వు, నేను అవతార పురుషుని అయితే నీకేం కలిసి వస్తుంది, నేను గొప్పవాణి అయితే నీకేం కలిసి వస్తుంది, నువ్వు బాగుపడేది కాను నువ్వు చూసుకోనడట్టు వాడు రమణ మహర్షి అంటే అనేది ఇది సంతోషించలేదు, ఏనుగే కూర్చున్నట్టు అనిపించలేదు, నన్ను నేను గొప్పవాణి అని అంటున్నావు అనుకో మాట వచ్చి నీకేం కలిసి వస్తుంది, నీకేం కలిసి అమలాపురం స్టేట్ బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి, నీ జేబులో రూపాయి లేదు, ఎందుకో ఈ గొడవ? అమలాపురంలో స్టేట్ బ్యాంకులో డబ్బు నీకేమైనా వస్తుందా? నీ జేబులో రూపాయి నువ్వు అనుభవించవచ్చు. అంటే నేను గొప్పవాణి అయితే నీకేం కలిసి వస్తున్నాడు? నీకు నువ్వు గౌరవపడటానికి ప్రయత్నం చేయి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు క్యూరిఫై అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ హృదయంలో లేనిది నా హృదయంలో ఏమి లేదు అంటే దాన్ని నిన్ను ఉద్ధరించుకోవడానికి రమణ మహర్షి చాలా గొప్పవాడని చెప్తే ఏమి నీకు కలిసి వచ్చేది? నువ్వు గౌరవపడటానికి నువ్వు ప్రయత్నం చేయి. కావలసి ఉంటే ఆ లోపాన్ని మనం సపోర్ట్గా తీసుకోవచ్చు, ఆయన సందేశాన్ని మనం సపోర్ట్గా తీసుకోవచ్చాం, కానీ ప్రయాణం చేయవలసింది నువ్వే, నీ అంతటి నువ్వే బాగుపడాలి. మనం మాట్లాడే మాట, మన చేత, మన చూపు, ఇవన్నీ కూడా అహంభావం తొలగించుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అది అవి కొంతమంది మాట్లాడితేనే అహంభావం కోసం మాట్లాడతారు, చేస్తే వాళ్ళకి ఏదైనా గౌరవం వస్తుందంటే గౌరవం ఎవరికి? అహంభావనకి. అగౌరవం ఎవరికి? అహంభావనకి. చాలా మంది వాళ్ళు గౌరవం వస్తుందంటే పని చేస్తారు, గౌరవం రాదంటే ఆ పని చేయరు. అంచేది నువ్వు చేసే పని నీ అహంభావన తగ్గటానికి అనుకూలంగా ఉండాలి. కొంతమంది గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఇంకో రెండో పని ఉంది ఆత్మస్థుతి పరణ ఉంటారు, వాళ్ళని పొగుడుకోవటం ఇతరుని విమర్శించడం, దీనివల్ల ఏం పెరిగిపోతూ ఉంది? అహంభావన పెరిగిపోతుంది. అంచే రమణ మహర్షి గారు చెప్పినటువంటి మోస్ట్ సీక్రెట్ విషయం ఏమిటంటే, ఏం చెప్పారంటే నీ దేహానికి ఫుడ్ అందుతుంది, నీ దేహానికి ఫుడ్ అందుతుంది, అందుకే మనం ఎలా ఉన్నాం, ఎంత బాగున్నాం చూడండి, మనం ఎలాగా ఉన్నాం, బాగా తింటున్నాం కదా, మనం చేపలు రీదు అన్నీ తింటున్నాం, మన బాడీస్ అన్నీ కూడా అంత తింటున్నాం, ఒక 40 రోజులు 30 రోజులు తింటాం మానేసామనుకుని దేహం ఏమవుతుందండి? కృషించిపోతుంది. ఇంకో 10 రోజులు తింటాం మానేస్తే దీన్ని తీసుకెళ్లి శ్మశానంలో పడేస్తారు. అంటే దేహానికి, అదే దేహానికి ఫుడ్ అందటం వల్ల నీ దేహం అలా ఉంది అంతే కదా, దేహం ఫుడ్ అంటారు, నీ అహంభావనకి సప్లై ఫుడ్ కట్ చేసి నీ దేహం నీ ఏ ఇబ్బంది పెట్టడం లేదు, నీకు మోక్షం రాకుండా నీ దేహం అడ్డు రావటం లేదు, ఎవరు అడ్డొస్తున్నారు? నీ అహంభావం అడ్డొస్తాను. దేహం ఏం చేస్తుంది? కూర్చోమంటే కూర్చుంటుంది, నడవమంటే నడుస్తుంది, పని చేయమంటే చేస్తుంది, వద్దంటే మానేస్తుంది. అదే దేహం కాదు, దేహం జడం, జడం కాబట్టి శ్మశానంలో పడేస్తాంటే నన్ను ఎందుకు ఎలా పడేస్తున్నారు, నన్ను ఎందుకు కాలుస్తున్నారు అని అడుగుతుంది పాపం, ఒక శవం అడుగుతుంది నన్ను ఎందుకు ఎలా కాలు చేస్తున్నారు, నన్ను ఇంటికి తీసుకుపోండి అని అడుగుతుంది శవం, అడగట్లేదు లోపల. ఇక్కడ దేహం బయట తొడుగు, ఆ లోపల ఉన్న జీవుడికి ఆ మానసిక కర్మకి మనస్సుకి బయట ఉన్న చొక్క, దేహం ఉడికే బయట ఉన్న చొక్క. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను కింద పడేస్తాను అనుకోండి, నన్ను కింద ఎందుకు పడేసామని అడుగుతుందా? అడగదు, జడ వస్తువు కాబట్టి అది మనం ఉపయోగించుకోవడంలో ఉంటుంది. అంటే దేహం కూడా జడ వస్తువే, దేహం కూడా జడ వస్తువే. మనం ఇక్కడ చెప్పుకునే పాయింట్ ఏంటంటే, నీ అహంభావానికి ఫుడ్ ఎక్కడి నుంచి సప్లై అవుతుందో నువ్వు చూసుకోవాలి. ఎవరైనా నిన్ను పొగిడారనుకో, నీ గొప్ప గర్వం వచ్చిందనుకో, నీ అహంభావానికి ఫుడ్ సప్లై అయిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, బాగా అర్థం చేసుకోండి, ఊరికి జపం చేస్తే సరిపోదు. మీరు మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మీకు మనసు కుంగిపోతుంది, మీకు మనస్సు ఎందుకు మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత ఆలస్యంగా ఇంటికి ఎందుకు వచ్చారు, మరి వంట ఎప్పుడు చేస్తారు, మీ అత్తగారు మీ మామగారు ఎవరు పట్టు తిట్టారనుకోండి పాపం, ఈ చెప్పిందంతా మర్చిపోతారు, చెప్పిందంతా మర్చిపోయి ఏం చేస్తారు, ఆ చిట్లన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి, ఇంకా రాత్రి నిద్ర పట్టదు మీకు. అప్పుడు అది కూడా ఆ చిట్లకి బాధపడేది ఎవరు? మీ అహంభావనే. ఇది బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా పొగిడితే మీకు సంతోషం వస్తుంది మీ అహంభావనకే, అంటే దాని ఫుడ్ సప్లై అవుతుంది. ఇతరులు మిమ్మల్ని పొగట్టడం వల్ల మీకు సంతోషం కనుక, మీరు నిర్వికారంగా ఉంటే పర్వాలేదు, ఆ పొగట్టడం వల్ల మీ మనసులో వికారం వస్తే మీకు ఫుడ్ సప్లై అయిపోతుంది. అదేవిధంగా ఎవరైనా తిరిగితే మీరు కుంగిపోతారనుకోండి, దానివల్ల కూడా ఫుడ్ సప్లై అవుతుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, ఈ అహంకారానికి ఫుడ్ సప్లై అవ్వకుండా చూసుకోండి, దాని అంతర్గత రాలిపోతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నం తినకుండా ఉంటే ఒక 50 రోజులకు 60 రోజులకు మీ శరీరం ఏ విధంగా అయితే మరణిస్తుందో, అలాగే మీ అహంభావానికి సాధ్యమైనంత వరకు మీరు ఫుడ్ కనుక సప్లై లేకపోతే, ఫుడ్ సప్లై దాన్ని కట్ చేస్తంటే మీ అహంభావానికి వెళ్ళి ఫుడ్కి ఆ సప్లై ఆ లైన్ని మీరు ఆ ఫుడ్ సప్లైని లైన్ చేసే లైన్ని మీరు కనుక కట్ చేస్తే ఈ జన్మలోనే ఇప్పుడే ఎక్కడే ఎప్పుడో కాదు నౌ అండ్ హియర్ ఇప్పుడే ఎక్కడే ఎప్పుడో కాదు ఈ శరీరం మరణించకముందే, ఈ శరీరం శ్మశానానికి వెళ్ళకముందే ఆ వస్తువు నీకు లోపల ఉన్నటువంటి వస్తువు సత్పదార్థం లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు నీకు ఏనిగా వ్యక్తం అవుతాడు.
ఇప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడే ఈ దేహం మరణించక ముందే నీ అహంభావానికి ఫుడ్ సప్లై కన్నా నువ్వు కట్ చేయగలిగితే, నీ అహంభావం ఎప్పుడైతే నాశనం చేయగలిగితే, అహంభావం యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, వేరుతో సహా దాన్ని పెకలించి బయట తీసుకొచ్చి దాన్ని మంట పెట్టగలిగితే, ఇప్పుడే ఎక్కడే ఈ దేహం ఉండగానే ఈ బాడీ బర్న్ అవ్వక ముందే నీకు లోపలుంటుంది సత్య పదార్థం వ్యక్తమవుతుంది. ఇది కేశబేరమే, అరువు బేరం కాదు. మనకి యూగో సెన్స్ ఎక్కువ, కామన్ సెన్స్ తక్కువ. మనకి అంటే యూగో సెన్స్ పెరుగుతుంటే కామన్ సెన్స్ తగ్గుతుంది, కామన్ సెన్స్ పెరుగుతుంటే యూగో సెన్స్ తగ్గుతూ ఉంటుంది. అంటే నీకు ఎప్పుడైతే యూగో సెన్స్ నాశనం అయిందో, ఆత్మను పొందటం అంటూ లేదు అయ్యా, అది లేని క్షణం అంటూ లేదు అయ్యా, ఆత్మ లేకుండా క్షణం అంటూ నువ్వు లేవు. ఇప్పుడు దేహం నీకు కనిపిస్తుంది, గాలి నిద్రలు అయిన తర్వాత దేహం ఎక్కడుందో నువ్వు ఎక్కడుందో నీకు తెలియదు. దేహం లేని గంటలు ఎన్నో గడిపేస్తున్నావు గాలి నిద్రలో. ఈ దేహం లేకుండా, ఈ చుట్టాల గొడవ లేకుండా, ఈ సెక్స్ గొడవ లేకుండా గాఢ నిద్రలో ఎన్నో గంటలు నిద్రలో నువ్వు గడిపేస్తున్నావు. ఆత్మలా కాదు, ఆత్మని విడిచిపెట్టి ఒక క్షణం కూడా నువ్వు లేదు. నువ్వు నిద్రపోతున్నప్పటికి నీలో నా చైతన్యం నిద్రపోవటం లేదు. విడుకు వచ్చిన తర్వాత అందరూ చెబుతారు రాత్రి నాకు చాలా బాగా నిద్ర పట్టిందని. అంటే నీ నిద్రపోయినప్పటికీ నీ లోపల ఒకడున్నాడు, నిద్రపోకుండా నిద్రను చూసేవాడు ఒకడున్నాడు, వాడు పిలక పట్టుకో, వాడు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. గాఢ నిద్రలో నువ్వు పడుకున్నప్పటికీ నీ నిద్రను చూసేవాడు ఒకడున్నాడు, వాడు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, అది ఎక్కడికి పారిపోలేదు. వాడిని ఆడి పిలక కనుక నువ్వు పట్టుకుంటే ఇక్కడే నువ్వు తరిస్తావయ్యా, ఇక్కడే నువ్వు తరిస్తావు. వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆ గాఢ నిద్రలో, నీ నిద్రను చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు వాడు ఎక్కడికి పారిపోలేదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఒక ఉన్నాడు. అంటే రమణ మహర్షి గారు చెబుతూ ఉన్నారు, నిద్రావస్థలోను సుఖం, జాగ్రత్త అవస్థలోను ఇరుక, సైమల్టేనియస్గా ఒకేసారి ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు జ్ఞానిని. అది నీళ్లు కలిపిన పాలు లాంటిది కాదు, పొదుక్కాడు పాలు లాంటిది. అట్లండి, నీళ్లు కలిపిన పాలు లాంటిది కాదు, పొదుక్కాడు పాలు లాంటిది. ఆత్మ సుఖం, ఆత్మ శాంతి ఎటువంటిది అంటే నీళ్లు కలిపిన పాలు లాంటిది. పొదుక్కాడు పాలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో, ఆత్మ శాంతి ఆత్మ సుఖం అటువంటిది. అంటే నువ్వు ఒకేసారి నిద్రలో, నీకు నిద్రలో సుఖం ఉంది కానీ ఎరుక లేదు, జాగ్రత్త అవస్థలో నీకు ఎరుక ఉంది కానీ సుఖం లేదు. జాగ్రత్త అవస్థలోని ఎరుక, నిద్రలో ఉన్న సుఖము ఒకేసారి నీ అనుభవంలోకి రాగలిగితే అది నీ కడసారి జన్మ. మళ్ళీ నువ్వు శవాలని మోయక్కర్లేదు, మళ్ళీ నువ్వు శవాలని మోయక్కర్లేదు. అంటే మరి నువ్వు పుట్టక్కర్లేదు, అంటే నువ్వు శవాలను మోయవలసిన పని లేదు. నీకు రియాలిటీ అర్థమయ్యే వరకు, ఆ రియల్ స్టేట్ని కనుక ఈ జనంలో నువ్వు ఎచీవ్ చేయగలిగితే ఈ శవాల మోత నీకు తగ్గుతుంది. అంచేత అది లేని క్షణం అంటూ లేదు. నీ దేహము లేని క్షణం, నీ కామక్రోధాలు లేని క్షణాలు, నీ మనస్సులో గొడవలు లేని క్షణాలు అనేక ఉన్నాయి. నీ గాఢ నిద్రలో ఈ డిస్టర్బెన్స్ ఏమి లేదు నీకు, ఈ మైండ్ యొక్క స్టఫ్, మైండ్ క్రియేట్ చేసే స్టఫ్ ఏమి లేదు నీకు గాఢ నిద్రలో. కానీ ఆత్మ లేని క్షణం అంటూ లేదు, దేహము లేని క్షణాలు ఉన్నాయి, మనస్సు లేని క్షణాలు ఉన్నాయి, కామక్రోధాలు లేని క్షణాలు ఉన్నాయి, కానీ ఆత్మ లేని క్షణం అంటూ లేనే లేదు అయ్యా. అది ఎప్పుడు ఉంది నీకోని, అది సదా ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని అవస్థల్లో ఉంది, అది నీవై ఉన్నావు. అది లేని క్షణం అంటూ కూడా ఒకటి లేదు. నువ్వు ఉన్నట్లే ఉండు, నువ్వు ఎలాగుంటున్నావు, మనం ఎలాగ ఉండటం తప్పదు. మన శరీరం ఏదో వరమల్లోనో, మమ్మడివరంలోనో, కాకినాడలోనో ఈ శరీరం ఎక్కడ బతుకున్నది, శరీరం బతుకున్నంత కాలం ఎక్కడ చోట ఉండాలి, అత్తవారింటి కాడో, పుట్టింటి కాడో, లేకపోతే మరో చోట శరీరం బతుకున్నంత కాలం దీనికి ఎక్కడ చోట పెట్టాలి, ఏదో నాలుగు మతుకులు పెడతా ఉండాలి దీనికి. అందుకే రోజు పొద్దున్నే స్నానం చేయించాలో, ముఖం కడుక్కోవాలో, కొంచెం తలచూ నూనె రాసుకుంటాం, నీకు శవానికి బోల్డంత చాకరీ చెయ్యాలి మనం. దీనికి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ తోరుకెళ్ళాలి, దీనికి ఏదో బాగా చాకరీ దేహానికి చెయ్యాలి మనం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేహానికి చాకరీ మనం చేస్తూ ఉండాలి. దాన్ని ఏదో మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా, ఆ బాడీని ఏదో మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా, దానికి ఏదో చాకరీ చేస్తూ ఉండాలి దానికి. అంటే ఎంత జాగ్రత్త చేసినప్పటికీ, పోనీ చేసినంత కాలం చేసాం, పోనీ ఈ రోజున చాలు వచ్చింది, దాంట్లో ఇబ్బంది అనుకో, మళ్ళీ భయం వస్తుంది చాలు అంటాడు. బోడంత జాగ్రత్త చేసాం, ఈ జాగ్రత్త చాలు, దేవానికి అనుకో చాలు, చనిపోయి వచ్చి రోజు ఇంకా 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 బతకాలి, ఇంకా బతకాలని అనిపిస్తుంది. ఇచ్చేది నువ్వు చావు లేని వాళ్ళు కాబట్టి, అది కొత్తది కాదు, నువ్వు ఉన్నట్లే ఉండు. ఇందుకే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నీకు దేహం ఉన్నంత కాలం ఏదో ఊళ్ళో ఉండాలి కదా, ఎక్కడో చోట ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు దేహంగా ఉంటున్నావు, మనసుగా ఉంటున్నావు, దేహంగా ఉండే బదులు మనసుగా ఉండే బదులు ఆత్మగా ఉండి నీకు జ్ఞానం వచ్చేస్తుంది అంటున్నారండి. నువ్వు ఎలాగో ఉండాలి, ఎక్కడో చోట ఉండాలి నీకు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నావు, దేహంగా ఉంటున్నావు, లేకపోతే మనసుగా ఉంటున్నావు. అది తెలియని వాళ్ళు మేధావులు ఉన్నారు కదా, ప్లేడర్లు, డాక్టర్లు, మనకు మేధావుల వర్గం. అప్పుడు పేపర్లో రాస్తా ఉంటారు నేలావుల అభిప్రాయం. ఇది నేలావుల ఎవరంటే డాక్టర్లు ట్రేడర్లు. అదే వాళ్ళకి దేహబుద్ధి నశించిందా వాళ్ళకి? ఆ నేదావుడు. ఇప్పుడు అన్న మహర్షి గారు చెప్పింది అంటే నువ్వు దేహంగా ఉండకు, ఆ తెలుగులో మేధావిగా ఉండక్కర్లేదు. నువ్వు మేధావిగా అది రాంగ్ ఐడెంటిఫికేషన్. నువ్వు ఆత్మగా ఉండు, నువ్వు సత్యంగా ఉండు, నువ్వేదైతే అవును దానిగా ఉండు. నువ్వు దేహంగా ఉంటున్నావు, మనస్సుగా ఉంటున్నావు, అహంకారంగా ఉంటున్నావు, తెలుగు తక్కువగా ఉంటున్నావు, ఏదో రకంగా ఉండు. ఉండటం ఎలాగ తప్పదు. ఆ ఉండి ఏదో ఆత్మగా ఉండు. నువ్వు జ్ఞానివైపోతావు, మహాజ్ఞానివైపోతావు. ఎటువంటి జ్ఞానం అయిపోతాడటండి? నువ్వు ఆత్మగా ఉంటే, చైతన్యంగా ఉంటే ఎటువంటి జ్ఞానం అయిపోతాడటండి? బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వచ్చి జ్ఞానికి కనిపించిన నీకు అర్థమవుతుంది. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమన్నా బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వచ్చి మీకు కనిపిస్తారనుకోండి, మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా, ఏమైనా కోరుకుంటారా అని అడిగారటండి రమణ మహర్షి గారిని. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వేరుగా కాదు, ముగ్గురు ఒకేసారి వస్తారనుకోండి, ఒకేసారి వచ్చి మీకు దర్శనం ఇస్తారనుకోండి, మీకు ఏమైనా కోరికలు కావాలని అడుగుతారనుకోండి, నెరవేరుస్తామని, మీరు ఏమైనా కోరికలు కోరుకుంటారా అని అడిగారట ఆయన్ని. అంటే ఆయన అన్నాడటం కోరుకుంటానన్నాడటండి. ఎవరినండి? బ్రహ్మదేవుణ్ణి, శివదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి కోరుకుంటాను, వాళ్ళు కనిపిస్తానడటం. అంటే ఏమని కోరుకుంటారని అడిగారట. మీరు ఎప్పుడూ నాకు కనిపించకుండా కోరుకుంటానన్నాడటం. జ్ఞానం యొక్క వైభవం అది. దిస్ ఏజ్ ఇస్ బాడీలెస్, దిస్ ఏజ్ ఇస్ మైండ్లెస్, దిస్ ఏజ్ ఇస్ బాడీలెస్. దేహం ఉంటే ప్రపంచం, ప్రపంచం ఉంటే దేవుడు. ప్రపంచానికి అతీతంగా దేహానికి అతీతంగా ఉన్న స్థితికి జ్ఞానం యొక్క వైభవం అటు ఉండదు. నువ్వు ఉన్నట్లే ఉండు. ఎవరు? నువ్వు ఉన్నట్లే ఆత్మగానే ఉండు. ఏదో రకంగా ఉండాలి. నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు కోపం కోపంగా ఉంటున్నావు, చిరాకు చిరాకుగా ఉంటున్నావు, ఎచ్చు తగ్గులుగా ఉంటున్నావు. ఇలా ఉండకు, ఎలా ఉండవు, సమానంగా ఉండు, అనాత్మగా ఉండు. నువ్వు ఏదో రకంగా నువ్వు ఉండాలి కదా. అవి ఉండటం ఏంటి? ఆ ఉండేది చెడ్డగా ఉండే వదులు మంచిగా ఉండు, అవివేకంగా ఉండే వదులు వివేకంగా ఉండు, ఆత్మగా ఉండు, సత్యముగా ఉండు, నిర్మగా ఉండు. ఓ సైంటిస్ట్ అన్నాడు రమణ మహర్షి గారిని దర్శించి, ఓ సైంటిస్ట్ అన్నాడు రమణ మహర్షి గారిని దర్శించి, ఆయన్ని దర్శించడం వల్ల నాకు లాభం కలిగింది. హృదయంలో ఏమి లేదనుకుంటున్నాను నేను. హృదయంలో ఆయన చూసిన తర్వాత తెలిసింది హృదయంలో ఏదో నిజం ఉందని. ఆయన చూసిన తర్వాత హృదయంలో ఏదో నిజం ఉందన్న సంగతి నాకు తెలిసింది. కానీ ఆ హృదయంలోని నిజం నాకు తెలియటం లేదన్న నిజం కూడా తెలుస్తుంది. హృదయంలో ఏదో ఒక నిజం ఉందని మరికి నాకు స్ఫురిస్తుంది, కానీ అది నాకు అనుభవంలోకి రావటం లేదనే సంగతి కూడా తెలుస్తుంది. అంటే ఉందని గుర్తించాలి కాబట్టి సాధన చేస్తే అనుభవంలోకి వస్తుంది. ముందు శ్రవణం చేయాలి కదా. అంటే మహాత్ముల దర్శనం ఊరికే పోదు. రమణ మహర్షి గారు చెబుతూ ఉండేవారు, ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళ ఒత్తి చేతులతో బయటికి వెళ్ళరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఎవరు ఒత్తి చేతులతోటి బయటికి వెళ్ళరు. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు ఏమవుతాడు, జ్ఞానం అవుతాడు. జ్ఞానం మాత్రమే భగవంతుడి యొక్క స్వరూపాన్ని, అంటే భగవంతుడు అంటే ఆత్మ, ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అంటే నీవు ఉన్నట్లే ఉండు. కొత్తవి శాశ్వతాలు కావు. వచ్చే కొత్తగా ఏవి వస్తే పోతూ ఉంటాయి. దేహం వచ్చింది కాబట్టి పోతుంది, దేహం వచ్చింది కాబట్టి పోతుంది. అంటే మా అందరం పుట్టినప్పుడు ఏడుస్తాం, పుట్టినప్పుడు ఏడుస్తాం కదా, ఆ పుట్టినప్పుడు ఏడుస్తాం. రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, మీ లోపల ఎంత ఏడుపు ఉందో మీకు సాగు వచ్చే లోపల ఖర్చు అయిపోవడం మంచిదన్నారు. అంటే ఏడుపు అంతా పోతే ఆనందం మిగులుతుంది, అశాంతి అంతా పోతే శాంతి మిగులుతుంది, దుమ్మంతా పోతే శుభ్రత మిగులుతుంది. మీరు పుట్టినప్పుడు ఎంత ఏడుపైతే ఏడిచారు, మీరు చచ్చిపోయే లోపల మీ మనసులో ఉన్న ఏడుపు అంతా బయటకు పోగొట్టేసుకోండి. బయటకు పోగొట్టేసుకుంటే ఇంకా ఆనందమే మిగులుతుంది, శాంతినే మిగులుతుంది. ఇంకా ఏడవటానికి ఏడిపోయిన మీకు లేదు కాబట్టి ఇంకా కొత్త జన్మలు రావు, కొత్త సేవలు రావు. మీకు ఇంకా ఏడిపోయితేనే మిగిలిపోతేనే కొత్త జన్మలు వస్తాయి. అంచేత మీరు పుట్టినప్పుడు ఏడ్చారు కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఆ ఏడుపు కనుక సాధన చేసి ఆ ఏడుపును పోగొట్టుకుంటే ఇంక మీరు శవాలు ముయ్యక్కర్లేదు, ఏడవక్కర్లేదు. ఇది అదే ఆయన చెప్పేది. అనే మాటలు కూడా బాగుంటాయి. మీకు మామూలుగా అది వ్యవహారికంగా అంటే ఏదో ఎక్కడో వస్తువు అని అనుభవం ఉంది కాబట్టి అది తీసి చెప్పటమే. 12 అధ్యాయాలు ఎలాగో ఉంది, దశమ భాగవతంలో దశమ స్కందం ఏందో అలా చెప్పవలసిన పని ఆయనకి లేదు. ఆయన ఏ సబ్జెక్టు గురించి అయితే చెబుతున్నారో ఆ సబ్జెక్టు అనుభవంలో ఉండి చెప్పటం. ఎంగిలి మొక్కలు కావాలి,
ఏదో అనుభవం ఆయన అనుభవం నుంచి తీసి చెప్పడం, ఆయన అనుభవం నుంచి తీసి చెప్పడం. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఉన్నాడా లేడా అని ఒక ప్రేరణ గారు అడిగారు. రమణ మహర్షి గారిని ఒక ప్రేరణ గారు ప్రశ్న అడిగారు, దేవుడు ఉన్నాడా లేడా అని. రమణ మహర్షి గారు ఏమన్నా, దేవుడు లేకపోతే గొడవ లేదు, ఉంటే ఈ అవసరం వాడికి లేదన్నారు. దేవుడు అనేవాడు ఒకటి లేకపోతే గొడవ లేదు. నిజంగా దేవుడు ఉన్నాడనుకోండి, నీ అవసరం వాడికి లేదు. ఇంకొకటి అడిగారు రమణ మహర్షి గారు, నాకు దేవుడిని తెలుసుకోవాలి ఉంది అన్నాడు. రమణ మహర్షి గారు అన్నారు, దేవుడు వచ్చి నేను అడిగాయని తెలుసుకోమని అన్నారు. పాప ఆయన ఎప్పుడు నన్ను అడగలేదని అన్నాడు. ఆయన అడగంటా నీకెంత పోయే గొడవ అంతా అన్నాడు. అంటే మానవుడికి కావలసింది దేవుడు కాదు, మానవుడికి కావలసింది ఆనందం, మానవుడికి కావలసింది సుఖం, మానవుడికి కావలసింది శాంతి. ఆ దానికోసం ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి. ఈ సుఖము శాంతి ఆనందము దేవుళ్ళు ఉన్నాయి. దేవుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు దేవుడు దేవుడు కావాలంటున్నాడు. అంటే వాడికి కావలసింది సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. నూటికి నూరు రూపాయలు సుఖం అనిపిస్తా అంటే, మీరు నూటికి నూరు రూపాయలు శాంతి కనుక మీ అనుభవంలోకి వస్తే, నూటికి నూరు రూపాయలు సెంటిమెంట్ మీకు కనుక ఆనందం అనుభవంలోకి వస్తే, అది దేవుని సమస్య మీకు వేయించదు. ఇప్పుడు మన విషయం సుఖం కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడున్నాం, బాహ్యమైన వ్యక్తుల మీద ఆధారపడున్నాం, బాహ్యమైన పరిస్థితుల మీద ఆధారపడున్నాం. ఎవరికైతే ఆత్మానుభవం కలిగిందో వాడికి బాహ్యమైన వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన పరిస్థితుల మీద కానీ, బాహ్యమైన వస్తువుల మీద కానీ వాడు సుఖానికి ఆధారపడడు. అది స్వతంత్రమైన సుఖం. అది ఏ సుఖం? అది స్వతంత్రమైన సుఖం. వాడి సుఖం స్వతంత్రంగా ఉంటుంది, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. మీరు రోజు మాట్లాడే వాళ్ళు మీతో మాట్లాడటం మానేస్తేనే మీకు దుఃఖం వచ్చేస్తుందండి. మీరు రోజు మాట్లాడేవాళ్ళు మీతో మాట్లాడటం మానేస్తారనుకోండి, మీకు దుఃఖం వచ్చేస్తుంది. అంటే మన యొక్క అంటే అటువంటి మనస్సు అంత అల్పత్వంగా ఉంటుంది మనస్సు. అది జ్ఞాని యొక్క సుఖం అలా కాదు. జ్ఞాని యొక్క సుఖం దేని మీద వాడి దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే, ప్రపంచం కనిపించిన ఒకటే, కనిపించడం వాడి సుఖానికి కానీ వాడికి శాంతికి కానీ అడ్డే ఉండేది వాడికి. దేహం ఉన్నప్పుడు జ్ఞాని ఏ శాంతిని అయితే అనుభవిస్తున్నాడు, దేహం పోయిన తర్వాత కూడా అదే శాంతి వాడికి అనుభవంలో ఉంటుంది. పది దేహం ఉండటం వల్ల ఏంటంటే దానికి అదనం చాకరీ చేయగలరు. దానికి దేహం పోతే ఇంక చాకరీ చేయవలసినటువంటి పని వాడికి లేదు. అంటే ధ్యానం మీకు ఇష్టమైతే ధ్యానం చేసుకోండి. మీకు మీకు ఏదైతే తేలిగ్గా ఉందో, ఏదైతే సులభంగా ఉందో, మీకు ఏదైతే ఈజీగా ఉందో ఆ మార్గాన్ని మీరు అనుసరించండి. కానీ ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ మీరు ఈ వేరుభావాన్ని తొలగించుకోవాలి. మీరు వేరుభావాన్ని తొలగించుకోవాలి. ఒకవేళ మీకు ధ్యాన మార్గం ఇష్టమైతే మీరు దాన్ని అనుసరించవచ్చు. ధ్యాన మార్గం కనుక ఇష్టమైతే మీరు అనుసరించవచ్చు. ధ్యానం ఏదో రూపం పైన, ఏదో రూపం పైన మీరు ధ్యానం చేయగా చేయగా చేయగా, అంటే మీ మనస్సు ఒకే వస్తువుని కనుక ఏకచింతన కనుక మీరు చేస్తుంటే, ఒకే వస్తువుని కనుక మీ మనస్సు పట్టుకుని ఉంటే, అవి ఇతర తలంపులు పారిపోతాయి. అప్పుడు ఇతర తలంపులు పారిపోతాయి. వాసనే మనకి తలంపు కింద వస్తాయి. వాసనే మనకి తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? వాసన నుంచి వస్తుంది. కృతి మహోదయో మహోదయ అంటే సముద్రం. అంటే కర్మ కృతి మహోదయ అంటే కర్మ సముద్రం. కృతి మహోదయో పతనాకారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఈ ఉపదేశ సారంలో చెప్పారు రమణ మహర్షి గారిని. ఎవరైనా ఉపదేశం చెప్పండి, ఉపదేశం ఉపదేశ సారంలో ఉంది కదా అని వరటండి. ఉపదేశం చెప్పండి అంటే ఉపదేశం ఉపదేశ సారంలో ఉంది కదా అని వరటండి. ఇప్పుడు మనం అందరం కర్మ సముద్రంలో ఉన్నాం. ఏ సముద్రంలో ఉన్నాం? కర్మ సముద్రంలో ఉన్నాం. కర్మ సముద్రం అంటే మనం ఏదో పని చేస్తాం, ఆ పని ఆశించి చేస్తాం. జనరల్గా కామ్యకర్మలు మనం చేస్తాం. మీకు అర్థమవుతుంది, కామ్యకర్మను విడిచిపెట్టిన వాడు సన్యాసి, కర్మఫలాన్ని విడిచిపెట్టేవాడు త్యాగి అని కృష్ణుడు గీతలో చెప్పాడు. ఎవడైతే సత్కర్మను చేసి దాని ఫలితాన్ని విడిచిపెడతాడో సమాజానికి వాడు త్యాగి. అలా కాకుండా మొత్తానికి కామ్యకర్మలన్నీ ఎవడైతే విడిచిపెడతాడో వాడు సన్యాసి. కానీ సన్యాసం కంటే త్యాగం మంచిదని చెప్పాడు భగవంతుడు వాసుదేవుడు. అంటే మనం ఏ పని చేస్తాం? సర్వసాధారణంగా స్వార్థంతో ఏ పనైనా చేస్తాం. కామనాన్ని చేసేది ఏంటంటే వాడు స్వార్థంతో చేస్తాడు. ఏ పని చేసినా కలిసి వస్తే చేస్తాడు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారంటూ ఉంటారు. అంటే జనరల్గా వాడు బాడీ సెంటర్డ్. నీకు అర్థమవుతుంది, సెల్ఫ్ సెంటర్డ్ బాడీ, గాడ్ సెంటర్డ్ కాదు, బాడీ సెంటర్డు, అది సెల్ఫ్ సెంటర్డు. అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ 100 సంవత్సరాలు జీవించాలి, 120 సంవత్సరాలు జీవించాలి అనుకునే వాళ్ళ కానీ ఆ జ్ఞానం మనకి ఇంకా వహించలేదేంటి, జ్ఞాన సంపాదితులు ఇంకా మనం చేయలేదేంటనే భావన ఎవరికి కనపడదు. 100 సంవత్సరాలు జీవించాలి, 120 సంవత్సరాలు జీవించాలనుకునే వాళ్ళు కానీ
ఆ జ్ఞానం మనల్ని వరించలేదు, భగవంతుడు మనల్ని జ్ఞానంతో అలంకరించలేదు అనేటువంటి భావన మనకు రాదు. సంవత్సరాలు లెక్క పెట్టుకుంటాం కానీ ఎంత ఎంత వయసు వచ్చినా కానీ జ్ఞానం కలగలేదు అనేటువంటి భావన మనకు కలగదు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏమిటంటే, నువ్వు పని చేస్తావు, పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని నువ్వు ఏం చేస్తావు, ఎంజాయ్ చేస్తావు, నీ ఇంద్రియాలతో దాన్ని ఎంజాయ్ చేస్తావు. ఆ ఎంజాయ్ చేసే ఎప్పుడైతే వాసన పడతాం, ఎంజాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాసన పడుతుంది, ఆ వాసనలోంచి తలంపు వస్తుంది. పూర్వజన్మల్లో మనం ఏ పనులైతే ఎక్కువ చేసామో దానికి సంబంధించిన వాసనలు ఈ జన్మలో ఉంటాయి. ఈ వాసన పని చేస్తే మళ్ళీ ఆ వాసనే మన చేత పని చేయిస్తుంది. అంటే కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే అది అనుభవిస్తాం, అనుభవిస్తూ అనుభవించేందుకు వాసన పడుతుంది, ఆ వాసనలోంచి తలంపు వస్తుంది, మరి తలంపును బట్టి పని చేస్తాం. ఇదేంటి కర్మ చక్రం. అంతే భగవాన్ ఏం చెప్పారంటే, నీకు వేరు భావన వల్ల ఇదంతా వస్తుంది. ఎందు వస్తుంది, వేరు భావన నశిస్తేనే కానీ నీకు జ్ఞానం కలగదు. నేను దేహం లోపల ఉన్నాను, దేహం బయట లోకం, లోకం ఉంది, ఎక్కడో దేహుడు ఉన్నాడంటే ఇదంతా వేరు భావనే. నీకు అద్వైత అనుభవం లేని మనం ఇలాగ అనిపిస్తుంది. ప్రతి మానవుడు ఏమనుకుంటున్నాడు, నేను దేహంలో ఉన్నాను అనుకుంటున్నాడు, నా దేహం బయట ఏముంది అనుకుంటున్నాడు, ప్రపంచం ఉంది అనుకుంటున్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాడు వైకుంఠంలో. నీ దేహ బుద్ధి వల్ల ఇదంతా నీకు నిజం కింద కనిపిస్తాను. నీ దేహ బుద్ధి వల్ల నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావు. నీకు దేహ బుద్ధి లెహిస్తే లోపల లేదు, బయట లేదు. రమణ మహర్షి గారి స్కందాశ్రమంలో ఉండగా ఏమన్నా ఎప్పుడు మీరు మాతోటే కూర్చుంటున్నారు, మాతోటే మాట్లాడుతున్నారు, మీరు లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోనన్నారు. అప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నేను బయట ఉన్నానంటారు, నన్ను లోపలికి వెళ్ళమంటున్నారన్నారు. బయట ఉన్నాడు లోపలికి వెళ్తాడు, లోపల ఉన్నాడు బయటకు వస్తాడు. దేహ బుద్ధి ఉన్నవాడికి లోపల బయట, దేహ బుద్ధి నశించిన వాడికి లోపల లేదు బయట లేదు. నువ్వు రావు, ఈ దేహం లోపల ఉన్నావని నువ్వు నీకు అనుకుంటున్నావు కాబట్టి నీకు బయట ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడో దేహుడు ఉన్నాడని అనుకుంటున్నావు. ఇదంతా కూడా నీ తలంపు మాత్రమే, నీ మైండ్ యొక్క ఫిక్షన్, నీ మైండ్ యొక్క క్రియేషన్. ఇదంతా మనకి ఫిక్షన్ అంటే ఇష్టపడతాం. మనం ఎవరికి ట్రూత్ అంటే ఇష్టం ఉండదు, సత్యం అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. మన మనసు కల్పించిన విషయాలకే మనం ఇష్టపడతా ఉంటాం, వాటితో అట్రాక్ట్, వాటికి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. నీ మనస్సు మనస్సు యొక్క మూలాన్ని మనం వెతకడం ప్రయత్నం చేయి. మనస్సు కల్పించిన విషయాలు వెంటపడి మనం పోతూ ఉంటాం. నీకు అనేక తలంపులు వస్తాయి, అనేక సంకల్పాలు వస్తాయి, అనేక భావనలు వస్తాయి, అనేక ఊహలు వస్తాయి. వస్తే రాని వాటి కూడా నువ్వు పరిగెట్టకు, వస్తే రాని వాటి కూడా పరిగెట్టకు. నీ నేచర్ ఏంటో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మహాత్మా గాంధీ గారు అనుభవం ఒకవేళ నీ మనస్సు సినిమాకి వెళ్ళిపోతే నీ శరీరాన్ని ఎల్లనవ్వకు, ఆ సినిమాలు చుట్టూ తిరిగి మళ్ళీ మనస్సు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. మనస్సు సినిమాలకు వెళ్ళిపోయింది కానీ నీ శవాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పడవేకు. ఇంచేది నువ్వు కోరికనుక నెరవేరుస్తుంటే, రిపీటెడ్గా నెరవేరుస్తుంటే అది బలపడిపోతుంది. నీ మైండ్ వెళ్తే వెళ్ళనయ్యి కానీ దేహాన్ని మటుకు అక్కడికి వెళ్ళనవ్వకు. ఓ 10 నిమిషాలు సినిమాల్లో కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంది ఇది మైండ్. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, బాడీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా ప్రాప్తిచ్చే ఇది కూడా ఒక సాధనమే మన జాతిపిత గాంధీజీ చెప్పారు. అంటే ఇది ఏదైనా ఒక భావన, మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, మన పూర్వజన్మలో చేసిన పనులు బట్టి అనేక రకాల తలంపులు వస్తూ ఉంటాయి. తలంపులు వచ్చినాయని దాన్ని కూడా పరిగెట్టుకు, తలంపులు కూడా పరిగెట్టకు. అనేక భావనలు వస్తుంటే వాటి కూడా పరిగెట్టకు. వాటితో నువ్వు వాటితో నువ్వు విడిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. వాటితో నువ్వు అదే నువ్వు అనుకోకు. నీకు ఏ తలంపు వస్తే అదే నువ్వు అనుకోకు. అదే నువ్వు అనుకుంటే దాని బలం పెరిగిపోతూ ఉంటుంది. ఆ తలంపును కనుక నువ్వు సాటిస్ఫై చేస్తే, ఆ డిజైన్ కనుక నువ్వు సాటిస్ఫై చేస్తే, దాని స్ట్రెంగ్త్ పెరిగిపోయి అదే బలీయమైన వాసనలోకి మళ్ళీ నీలోకి ఎంటర్ అవుతుంది. అందుచేత నువ్వు ధ్యానం చేస్తే, నువ్వు ధ్యానం చేయగా 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 ఇతర తలంపులన్నీ నశిస్తాయి, ఇతర తలంపులన్నీ కూడా నశిస్తాయి. ఒకసారి రమణ మహర్షి ఏమని అడిగారంటే, మీరు చెప్పేది అద్వైత జ్ఞానం చెబుతున్నారు, అద్వైతానుభవం గురించి చెబుతున్నారు, అద్భుతంగా ఉంది, వండర్ఫుల్గా ఉంది మీరు చెప్పిన నాలెడ్జ్ అంతా కూడాని, మరి కొండదేవుడు ఏంటి అన్నారు. అంటే భగవాన్ ఏమన్నారంటే, అది కాదు అయ్యా, నువ్వు ఈ శవాన్ని వేసుకు తిరుగుతున్నావు, ఈ శవాన్ని ఏనుగు నేనని వేసుకు తిరుగుతున్నావు, ఈ శవం నేను నేను అనుకుంటున్నావు, ఆ దేవుడేమో ఆ కొండను నేను ఆ కొండను నేను అంటున్నాడు, ఇది ఎంత నిజమో అది అంతే నిజమన్నాడు ఆయన. ఈ శవాన్ని నేను నేనని నువ్వు ఎలా అనుకుంటున్నావు, దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నావు, ఆ కొండను నేను ఆ కొండను నేను వాడ ఐడెంటిఫై అవుతున్నాడు అంటుంది. ఇప్పుడు మీ శరీరానికి ఎవరైనా నమస్కారం పెడితే మీరు ఏమనుకుంటున్నారు, నాకే నమస్కారం పెడుతున్నారు అనుకుంటున్నారు. ఇంచేత నీకున్న బాడీ ఐడెంటిఫికేషన్ బట్టి అది విధంగా ఆ కొండలకి ఎవరైనా నమస్కారం పెడితే నాకే నమస్కారం పెడుతున్నారు దేవుడు అనుకుంటున్నాడు.
ఇంచేది నువ్వు శవంతో ఏ విధంగా అయితే ఐడెంటిఫై అవుతున్నావో ఆ కొండ చోటు దేవుడు ఐడెంటిఫై అవుతున్నాడు. నీకు నిజం కావాలా సత్యం కావాలా? ఇది ఎంత సత్యమో అది అంతే సత్యం, ఇది ఎంత నిజమో అదే అంతే నిజమయ్యా. నువ్వు శవంతో నీవు శవంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి దేవుడు ఆ కొండతోటి లేకపోతే గుళ్ళో ఉన్న రాయితోటి తాదాప్యం పొందవలసి వచ్చింది ఆయనకి. నీ శవంతో తాదాప్యం పొందడం మానేస్తే ఆయనకి ఆ తాదాప్యం అక్కర్లేదు అన్నట్టు అవి సబ్జెక్టు. వేరు బుద్ధి నశించాలి, వేరు భావం నశించాలి, ద్వైత బుద్ధి నశించాలి. దేహ బుద్ధి అంతకాలం ద్వైత బుద్ధి నశించదు, దేహ బుద్ధి అంతకాలం ద్వైత బుద్ధి నశించదు. అని ఒక టైంలో ఉంటుంది ఆ సత్య వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు అంతటా మనమే, అంతా మనమే. అంటే పంచభూ మన ప్రపంచం అంతా కూడా పంచభూతాలతో తయారైంది. లోకం దేనితో తయారైంది? లోకం అంటే పంచభూతాలే. మన దేహం కూడా పంచభూతాలతో తయారైంది. మన దేహం కూడా పంచభూతాలు. మనకి జ్ఞానికి తేడా ఏంటంటే మనం గుండెలో దేవుని చూస్తున్నాం, వాడు పంచభూతాల్లో కూడా దేవుని చూస్తాడు, ఆ సూర్యుల్లో దేవుని చూస్తాడు, చంద్రుల్లో దేవుడు చూస్తాడు, వాడు అంతటా దేవుడు చూస్తూ ఉంటాడు. అది దేవుడు మనకి దేవుడు ఉన్న చోట కనపడదు, జ్ఞానికి దేవుడు లేని చోట కనపడదు. అది ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. ఆ నీ హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు నీకు స్వేచ్ఛ, నీకు శాంతి, నీకు సుఖం, నీకు ఆనందం. మీరు ఏదో ఒక రూపాన్ని తీసుకోండి, ఏదో ఒక నామాన్ని మీరు తీసుకోండి, మీకు ఇష్టమైన రూపం, మీకు ఇష్టమైన నామాన్ని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ నామాన్ని స్మరించుకోండి. ఎందుకు అలా చెప్పారంటే మనకు అందరికంటే మన రూపం అంటే మనం బాగా ఇష్టం. అవతార పురుషుల యొక్క రూపాన్ని, అవతార పురుషుల యొక్క నామాన్ని ఎందుకు ధ్యానం చేయమన్నారంటే మనం ఆ రూపాన్ని ధ్యానం చేయగా చేయగా మన రూపానికి మనం దూరం అవుతాం. భగవంతుడే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించగా స్మరించగా మనకి శ్రద్ధగా చేయండి, సమగ్రంగా చేయండి. అశ్రద్ధగా ఏ పని చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. మనం చేసేది చిన్న పనే, మన అంతస్తుకు తగిన పనే, మన అర్హతకు తగిన పనే, మన యోగ్యతకు తగిన పనే మనం చేద్దాం. చిన్న పనైనా అందంగా చేయండి, శ్రద్ధగా చేయండి, సమగ్రంగా చేయండి, సంపూర్ణంగా చేయండి. భగవంతుడి గొప్పల కోసం చేయకండి, భగవంతుడి అనుగ్రహం సంపాదించడం కోసం, భగవంతుడి ప్రీతి కోసం మీకు ఆ పని చేయండి. అప్పుడు మీకు రెండు లాభాలు వస్తాయి. మీరు భగవంతుని అనుగ్రహం కోసం ఎప్పుడైతే మీరు పని చేస్తున్నారో ఈ లోకంలోని యాత్ర మీకు సుఖంలోకి సుఖంగా వెళ్ళిపోతుంది. లేదా భగవంతుడి అనుగ్రహానికి కూడా మీరు పాత్రులు అవుతారు. అంటే మీరు ఆ విధంగా నాకు ఏది మంచిదో అదే నువ్వు చేసి పెట్టాను మీరు దేవుణ్ణి ప్రార్థిస్తే అది మీకు శరణాగతి కుదురుతుంది. మీకు ఎప్పుడైతే శరణాగతి కుదిరిందో మనస్సు నశిస్తుంది. మనస్సు నశించిన వెంటనే ఉన్న వస్తువు మీకు నేనుగా వ్యక్తమవుతుంది. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.